ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮದೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೀ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯುಡು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜೀಯರ್ ಸ್ವಾಮಿವಾರು ಅನುಗ್ರಹಿಂಚಿನ ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ ಮೊದಲ ಭಾಗಂಲೋ నిన్నటి వరకు 531 ప్రశ్నకు సమాధానాలు పూర్తయ్యి 532వ ప్రశ్న నుంచి ఈవేళ సమాధానం చెప్పవలసి ఉంది. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. ಕೃಷ್ಣ ಕಮಲಪತ್ರಾಕ್ಷಂ ಪುಣ್ಯಶ್ರವಣಕೀರ್ತನಂ ವಾಸುದೇವಂ ಜಗದ್ಯೋನಿಂ ನೌಮಿ ನಾರಾಯಣಂ ಹರಿಂ. ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಎಂತ ಪ್ರಯತ್ನಂ ಚೇಸಿನಾ ಅರ್ಥಂ ಕಾನಟುವಂಟಿದಿ ಆತ್ಮವಿದ್ಯ. ಕಾನಿ ಅದಿ ತಿಳಿಸುಕುಂಟೇ ಗಾನಿ ಸಂಪೂರ್ಣಮೈನ ಜ್ಞಾನವಂತುಲಮು ಕಾಮು. మనబోటి గారి బుద్ధికి అందనటువంటి విషయాలని పెద్దలు మహానుభావులు తమ తపోమహిమ వల్ల జప ప్రభావం వల్ల తాము అందుకున్నటువంటి విషయాలని అనుగ్రహిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ కోవకు చెందినటువంటి శ్రీ 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 రంగరామజీయర్ స్వామివారు అనుగ్రహిస్తున్నటువంటి ప్రశ్నోత్తర పరంపర 532వ ప్రశ్నలో వేదా అవినాశినం నిత్యం యయేనం అజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి అంతికం అని నిన్నటి రోజున శ్లోకం చదువుకున్నాం. తర్వాత స్వామివారు చెప్పే సమాధానాలని వింటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నటువంటి ఆ శ్లోకానికి కొద్దిగా అన్వయం ముందుగా తెలుసుకుందాం. హే పార్థ, ఏనం అవినాశినం అజం అవ్యయం నిత్యం వేద స పురుష కథం కంగాతయతికం హంతి. అర్జున, ఎవరు ఈ ఆత్మను నాశనం లేనిదానిగాను పుట్టుక లేనిదానిగాను స్థిరరూపునిగాను నిత్యునిగాను తెలుసుకుంటున్నాడో ఆ పురుషుడు ఎట్లు ఆత్మను చంపించుతున్నాడు, ఏ ఆత్మను చంపుతున్నాడు? అడిగేన్. ఇక్కడ ఇంకా దాసునికి వివరాలు కావాలి. అదే మరి, ఎవరికి ఆత్మ ఉత్పత్తి వినాశములు లేనిది కనుక నిత్యము అని తెలుస్తుంటుందో వాడు ఏ ఆత్మని ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు? అంటే చంపించడం చంపడం అనే పదాలకు భావాలకు మూలం ఆత్మనిత్యము ఉత్పత్తి వినాశనములు లేనిది అని తెలుసుకోకపోవడమే. అడియేనడియన్. 534వ ప్రశ్న అడియ 21వ భాగం స్వామివారి రచనలో. అడియేన్, చంపడంలో ఆత్మకర్త కాదని మళ్ళీ చెప్పేదేమిటి? ఇదివరకే ఒకసారి చెప్పారు కదా మనకి. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో అంతమాత్రమే కాదు, కథం అని వాడారుగా, అంచేత చనిపోవడం విషయంలో దుఃఖం తగదని చెప్పడం కూడా జరిగింది. దుఃఖాన్ని కలిగించే రీతిని నిషేధిస్తున్నారన్నమాట. అంటే అడియన్, ఆత్మ యొక్క యథార్థ స్థితి తెలియకపోవడం వలన మాత్రమే దుఃఖిస్తున్నారు. దానికి చావు పుట్టుకలు లేవని తెలిసిన తర్వాత ఇక దుఃఖ కారణమే ఉండదు అని అంటూ ఇక్కడ భావం. స్వామి, మరి ఆత్మకి చావు పుట్టుకలు లేవు కనుక దుఃఖించవద్దు అన్నారు, బాగానే ఉంది. కానీ ఆ ఆత్మ ఏ శరీరంలో ఉందో ఆ శరీరం నశించిపోతోంది కదా, ఆ శరీరం ద్వారా ఆత్మకి లభించే భోగాలన్నింటినీ నష్టపోతోంది కదా స్వామి. అంటే నీ ఉద్దేశం? అడిగిన అది కాదు. ఇప్పుడు మంచి అందమైన రాజు శరీరంతో ఉన్నాడనుకోండి, ఎన్నో భోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఆ శరీరంతో. అలాంటి శరీరం ఇప్పుడు యుద్ధంలో నశించిపోతే అతనికి భోగాలన్నీ పోయినట్లే కదా. అని దుఃఖం రాదా మరి? దుఃఖించవద్దు అనడం సబబుగా ఉంటుందా స్వామి? అదే, అయితే అందుకే మరి ఈ తర్వాత శ్లోకం కూడా బయలుదేరింది. దానిని విను. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ. శ్లోకం మరొకసారి, ఇది చాలా ముఖ్యమైన శ్లోకం సుమా. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహీ. దీని అన్వయక్రమం ఎలా అంటే, నరః యదా జీర్ణాని వాసాంసి విహాయ నవాని అపరాణి గృహ్ణాతి తదా దేహి జీర్ణాని శరీరాన్ని విహాయ నవాని అన్యాని సంయాతి. అంటే మానవుడు పాడైపోయిన వస్త్రాలను, అంటే ఉపయోగపడని దుస్తులు, దానిని విడిచిపెట్టి కొత్త వస్త్రాలను, ఉపయోగపడే దుస్తులను ఎలా ధరిస్తుంటాడో అలాగే ఈ జీవుడు కూడా, ఆత్మ, జీవుడంటే ఆత్మ కదా, ఈ శిథిలమైన దేహాన్ని, ఉపయోగం అయిపోయిన ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి కొత్త దేహాన్ని, అంటే ఉపయోగించబోయే శరీరాన్ని ధరిస్తుంటాడు. అడియన్ అడియన్. అర్థమైంది. మనం భోజన సమయంలో దుస్తులు వేరు, ఆఫీసుకు వేసుకు వెళ్ళే దుస్తులు వేరు, కర్మాగారంలో పనిచేస్తూ వేసుకునే దుస్తులు వేరు. ఏ సమయం, ఏ అవసరం వచ్చినప్పుడు ఆ సమయానికి, ఆ అవసరానికి సరిపోయే దుస్తులని ఎలా మారుస్తూ ఉంటామో, అలాగే ఏ కర్మను అనుభవించవలసి ఉన్నదో ఆ కర్మకి అనుగుణమైన దేహాన్ని ఈ జీవుడు మారుస్తూ ఉంటున్నాడు అన్నమాట. అంతే కదా అడియన్. వెరీ గుడ్, బాగా అర్థమైంది. అంచేత ఇప్పుడు రాచరికపు దేహం యుద్ధంలో విడిచిపెట్టాడు అంటే, అయ్యో భోగాలను అనుభవించే దేహం పోయిందే అనే దుఃఖం ఇప్పుడు అవసరం లేదు. తర్వాతి కర్మ అనుభవించవలసిన సమయం వచ్చింది కనుక ఆ దుస్తులు విప్పాడు. ఆ దుస్తులు ధరించినట్లే ఈ శరీరాన్ని విడవలసిందే. చాకలికి మనం మురికి గుడ్డలు వేసినట్లే అనుకో అడియన్. కానీ ఇంకొక అనుమానం ఇక్కడ, కొత్త శరీరం వచ్చినంత మాత్రాన ఆనందదాయకంగా అది ఉంటుందా? చిరిగిపోయిన ధోవతిని విడిచిపెట్టి ఎవరో కొత్తదైనటువంటి ఒక కౌపీనం ధరించడం సుఖంగా ఉండదు కదా స్వామి, అది దుఃఖం వస్తుంది కదా. నిజమే, రాజభవనంలో ఉండేవాడు అది ఎంత పాతదైపోయినా కొత్తగా కట్టారు కదా అని జైల్లో ప్రవేశించి ఉంటాడా? అది దుఃఖమే కదూ. సార్వభౌమ శరీరాన్ని విడిచిన తరువాత నరకలోక శరీరమో, పక్షి శరీరమో, పశువు శరీరమో వచ్చిందనుకో, అది దుఃఖమే. ప్రళయంలో అయితే శరీరమే లేకుండా పడి ఉండాల్సి వస్తుంది మరి. అడియన్, అదెలా? పాతపడిపోయిన వస్త్రాలు విడవగలం కానీ కొత్త వస్త్రాలను విడవలేం కదా. ఇక్కడ యుద్ధంలో ఉన్నవారు అందరూ ముసలివారు కాదు. అభిమన్యుళ్లాంటి నవయౌవనవంతులు కూడా ఈ యుద్ధరంగంలో ఉన్నారు కదా స్వామి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. శరీరం పాతపడిందా లేదా అనేది కాదు కొలబద్ద. తర్వాత అనుభవించవలసిన కర్మకు ఈ శరీరం సరిపోతుందా లేదా అనేదే కొలబద్ద. ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆ పని అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ గుడ్డలు విప్పేస్తారు, పక్కన పడేస్తారు. కానీ అవి కొత్తవా పాతవా అని చూడరు కదా. అలాగే శరీరాలను కూడా. అందుకే పసిపిల్లలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ శరీరంతో అనుభవించవలసిన కర్మ అంతే కనుక దానిని విడిచేసి వేరే శరీరానికి వెళ్లాల్సిందే. ఆ జరిగిన కర్మ ఏమిటో, ఇక జరగబోయే కర్మ ఏమిటో మనకు తెలియకపోవడం వలన కొంచెం దుఃఖంగా ఉంటుంది అంతే. అడిగాను అడిగాను. కానీ ఈ శరీరం విడిచిపెడితే ఖచ్చితంగా ఇంతకంటే మంచి శరీరం వస్తుందని ఏదైనా గ్యారంటీ ఉంటుందా స్వామి? అది లేదు కదా. మామూలుగా అయితే లేదు. కానీ ప్రస్తుత సందర్భంలో ఓ గ్యారంటీ ఉంది. యుద్ధంలో ఎవరైనా వీరోచితంగా పోరాడి చనిపోతే వారికి స్వర్గమే అని శాస్త్రం చెప్తోంది. అంటుంటారు కదా, విజయమో వీర స్వర్గమో అని సామెత వాడుతూ ఉంటారు కదా. ఇక్కడ భోగాల కన్నా స్వర్గలోక భోగాలు చాలా శుభమైనవి కనుక అర్జునుడు అయ్యో ఈ శరీరాలు పోతున్నాయే అని దుఃఖించవలసిన అవసరం లేదు. అడిగాను స్వామి, అసలు ఈ శరీరాలని ఇలా వస్త్రాలతో ఎందుకు పోల్చారు, కొంచెం వివరిస్తారా స్వామి? ఎందుకంటే సరిగ్గా అతికినట్లు సరిపోతుంది అని. అయితే ఇందులో ఒక తమాషా లేకపోలేదు. గృహ యజమాని తన దగ్గర పనిచేసే వారికి పండక్కో పబ్బానుకో కొత్త బట్టలు ఇస్తుంటాడు కదా, తనకి నచ్చినట్లు ప్రవర్తించే వారికి కాస్త మంచి నాణ్యమైన గుడ్డలు, ఇతరులకి మొక్కుబడిగా చౌకరకం గుడ్డలు పెట్టినట్లే భగవంతుడు కూడా తనకి అనుకూలంగా ప్రవర్తిస్తున్న వారికి క్రమంగా మంచి శరీరాలని, ప్రతికూలంగా నడిచే వారికి నిహీనమైన శరీరాలని ఇస్తూ ఉంటాడు. అంతేకాదు, ఇంకా ఒక పోలిక ఉంది. కత్తి మొదలైన వాటి చేత వస్త్రం ఖండించబడగలదు, నిప్పు చేత కాల్చబడగలదు, నీళ్ల చేత తడపవచ్చు, గాలి చేత ఆరబెట్టేయవచ్చు. శరీరము అంతే కదా. అంటే మరి ఆత్మ కదా అడియన్? ఆహా, ఆత్మ అలా కాదు కదా మరి. అది చెప్పడానికే ఇప్పుడు ఈ తర్వాత శ్లోకం బయలుదేరుతోంది, శ్రద్ధగా విను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. మరొకసారి శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. దీని అన్వయక్రమం కొద్దిగా శ్రద్ధగా విను. ఏనం శస్త్రాణి న చిందంతి పావకః ఏనం న దహతి ఆపః ఏనం న క్లేదయంతి మారుతః న శోషయతి. అర్థం స్పష్టంగా అయి ఉండొచ్చు నీకు. అంటే ఈ ఆత్మని ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరో తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అడిగాను, అగ్ని దహించలేదంటే ఇంకా ఏదైనా దహించగలదా? ఆయుధాలు ఖండించలేవు అని అంటే ఇంకా ఏవైనా దీన్ని ముక్కలుగా చేయగలవా? నీరు తడపలేదు అంటే ఈ ఆత్మను ఇంకా ఏదైనా తడిపే వస్తువు ఉన్నదా? గాలి ఆరబెట్టలేదు అంటే ఇంకా ఏదైనా ఆరబెట్టే సాధనం ఉందా? వ్రేలు కర్రని కొయ్యలేదంటే అర్థం వేలుకి కర్రని కోసే సామర్థ్యం లేదు కదా. దాని అర్థం బాబోయ్ బాగానే చెప్తున్నావు. వేలు కర్ర ఉదాహరణ చెప్పావు కానీ అగ్నిరాయ అంటే అగ్నిరాయి ఈ ఉదాహరణ తీసుకోవచ్చు కదా నువ్వు. అగ్ని రాతిని కరిగించలేదంటే అర్థం అగ్నికి రాయిని కరిగించే సామర్థ్యం లేదని కాదు, రాతికి కరిగే స్వభావం లేదు అని అర్థం. ఇలాంటి అనుమానాలు వస్తాయనే మళ్ళీ తర్వాత శ్లోకం బయలుదేరింది. అలాంటి అనుమానాలన్నీ స్వామి చక్కగా నివృత్తం చేస్తూ సాగిస్తారు ఈ భగవద్గీతలో. అడిగాను, ఆ శ్లోకం ఒకసారి వినిపిస్తారా? విను. అచ్చేద్యోయమదాఖ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతనః. మరొకసారి ఈ శ్లోకాన్ని చదువుతాను. అచ్చేద్యోయమదాఖ్యోయం అక్లేద్యో అశోష్య ఏవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతనః. దీని అన్వయము అర్థము ఈ విషయాలని రేపటి రోజు తెలుసుకుందాం. స్వస్తి. అడియన్ అడియన్ దాసోహం రామాణి దాస ధన్యోస్మి. ఈ రకంగా స్వామివారు 545వ ప్రశ్న దగ్గర శ్లోకాన్ని తెలియజేశారు. రేపటి రోజున 546వ ప్రశ్నకి వివరం సాగుతూ ఉంటుంది. ఇది విన్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు కలగాలని పరమాత్మ పాదారవిందమునందు విజ్ఞప్తి చేసుకుంటూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళ వారు హైదరాబాదు.